ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లకి స్వాగతం. ఈరోజు అంశం మల్బరీ సాగు మరియు పట్టుపురుల పెంపకం.
ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు 4 రకములు: మల్బరీ, మూగ, ఇరి మరియు దసలి పట్టు. వీటిలో మల్బరీ పట్టుకు ప్రత్యేకమైన స్థానం కలదు. మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాలు మల్బరీని విరివిగా సాగు చేస్తూ మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. దసలి పట్టును టస్సార్ పట్టు అని కూడా అంటారు. దసలి పట్టు కరీంనగర్ మరియు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మూగ మరియు ఇరి పట్టును ఈశాన్య రాష్ట్రాలు విరివిగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు ఉత్పత్తి పెంచే ఉద్దేశంతో బైవోల్టైన్ క్లస్టర్లను ఏర్పాటు చేసింది. పట్టు రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ రకములైన సబ్సిడీలను రేరింగ్ గది నిర్మించుటకు, పరికరములు మరియు మొక్కలపై అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా ₹75 ప్రతి కిలో బైవోల్టైన్ పట్టుగూళ్లకు రైతులకు అదనముగా అందజేయుచున్నారు. గత సంవత్సరం భారతదేశం 2,800 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పట్టు ఉత్పత్తులపై గడించింది.
ఒక ఊళ్ళో నాగయ్య అనే రైతు, రాజమ్మ అనే ఒక మహిళా రైతు ఉంటారు. వారిలో నాగయ్యకు మల్బరీ పట్టుపురుల పెంపకంలో ఎక్కువగా అనుభవం ఉంది. కానీ మహిళా రైతుకు మల్బరీ పట్టుపురుగుల సాగులో అనుభవం లేదు. తను మల్బరీ సాగు గురించి ఏ విధంగా చేపట్టాలో నాగయ్యను అడిగి తెలుసుకునే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అన్నా, ఇక్కడ నాగన్న అంటే నువ్వేనా?
అవును, నేనే. నువ్వెవరు?
నా పేరు రాజమ్మ.
చెప్పు రాజమ్మ, ఏం పని మీద వచ్చావు?
నాగన్న, నువ్వు మల్బరీ పట్టుపురుగులు సాగు చేస్తావని ఊళ్ళో చెప్పారు.
అవును రాజమ్మ, సాగు చేస్తాను.
నాకు మల్బరీ సాగు గురించి చెప్తావా అన్నా?
ఆ, చెప్తాను రాజమ్మ. మల్బరీ పట్టు ఉత్పత్తిలో 2 దశలు ఉంటాయి. ఒకటి మల్బరీ సాగు, మరియు పట్టుపురుగుల పెంపకం.
అన్నా, ముందుగా ఈ మల్బరీ సాగు గురించి చెప్పన్నా.
మల్బరీ సాగునే మోరీకల్చర్ అంటారు. మల్బరీ బహువార్షిక పంట.
బహువార్షిక పంట అంటే ఏంటన్నా?
అంటే ఒకసారి నాటితే ఎక్కువ సార్లు, అనగా దాదాపు 10 నుండి 15 సంవత్సరాల వరకు ఆకును దిగుబడిగా పొందవచ్చు.
ఈ మల్బరీ మొక్కలు నాటుకోవాలంటే మరి విత్తనాలు ఎట్లన్నా?
మల్బరీ మొక్కలను విత్తనాల ద్వారా మరియు కటింగ్స్ ద్వారా వచ్చే మొక్కలను నాటుకోవాలి.
విత్తనాల ద్వారా ఎలా ఎంచుకోవాలన్నా?
మల్బరీ పండ్లను ఎండబెట్టి ఆ తర్వాత వచ్చే విత్తనాలను వాడుకోవాలి. అయితే ఈ పద్ధతిలో ఎక్కువ సమయం పడుతుంది.
మరి కటింగ్స్ ద్వారా వచ్చే మొక్కలు ఎట్లన్నా?
ఈ మల్బరీ కొమ్మ పెన్సిల్ మందము ఉన్నప్పుడు సుమారు, అనగా 8 నుండి 10 నెలల వయస్సు కలిగిన వాటిని 3 నుండి 4 మొగ్గలు ఉండేలా కత్తిరించాలి.
మరి ఈ కటింగ్స్ను నర్సరీలో ఎట్లా పెంచుకోవాలన్నా?
నర్సరీలో నాటేటప్పుడు ఈ కటింగ్స్కు 2 మొగ్గలు భూమిలోనూ మరియు 2 మొగ్గలు పైకి కనబడినట్లుగా నాటుకోవాలి.
అట్లా నాటుకున్న తర్వాత ఏం చేయాలన్నా?
దాదాపు 2 నుండి 3 నెలల తర్వాత పెరిగిన ఈ మొక్కలు పొలంలో నాటుకోవడానికి సరిపడ ఆరోగ్యం సంతరించుకుంటాయి.
అన్నా, మరి ఈ మల్బరీ సాగుకు ఎటువంటి నేలలు అనుకూలము?
మల్బరీ సాగుకు నల్లరేగడి లేదా తేలికపాటి ఇసుక నేలలైతే ఈ మల్బరీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల స్వభావాన్ని బట్టి మల్బరీ ఆకు దిగుమతి మరియు పట్టుగూళ్ల బరువు ఆధారపడి ఉంటాయి. తటస్థ నేలలు ఉదజన సూచిక 6 నుండి 6.8 గల నేలలు శ్రేయస్కరం.
మా నేలలు నువ్వు చెప్పిన గుణాలన్నీ కలిగి ఉంటాయన్నా. అన్నా, ఈ మల్బరీ సాగుకు నేలను ఎట్లా తయారు చేసుకోవాలి?
ఈ మల్బరీ మొక్కలు నాటే ముందు 1-2 తడులు ఇవ్వాలి. తరువాత బోదెలు వేసుకోవాలి. పశువుల ఎరువు 10-20 టన్నులు 1 ఎకరానికి వేసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.
అన్నా, మరి ఈ మల్బరీ సాగుకు ఉష్ణోగ్రత, గాల్లో తేమ, వర్షపాతం ఎంత ఉండాలన్నా?
ఈ మల్బరీ సాగుకు వర్షపాతం 600 నుండి 2500 మిల్లీలీటర్లు, ఉష్ణోగ్రత 24 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడు, గాలిలో తేమ 65-80% మరియు 9-13 గంటలు రోజుకు కాంతి గంటలు సరిపోతాయి.
అన్నా, మరి ఈ మల్బరీ మొక్కలను ఎప్పుడు నాటుకోవాలన్నా?
సరైన ప్రశ్నే అడిగావు. ఋతుపవన వర్షాల తరువాత నాటడం ఉత్తమమైన పద్ధతి. మొక్కలను ఉత్తరం, దక్షిణం లేదా తూర్పు పడమర దిశలో నాటుకోవాలి.
అన్నా, ఈ మొక్కలను ఎట్లా నాటుకోవాలన్నా?
ఈ మల్బరీ మొక్కలను నాటుటకు వివిధ పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతులేంటో నాకు కాస్త వివరంగా చెప్పన్నా.
బోదెల పద్ధతి, గుంతల పద్ధతి, కోలార్ పద్ధతి, జోడు వరుసల పద్ధతి, మల్బరీ వృక్షాల పద్ధతి.
అన్నా, బోదెల పద్ధతి ద్వారా మల్బరీ సాగు ఎలా చేస్తారన్నా?
బోదెల పద్ధతి, ఈ పద్ధతినే ఆంగ్లంలో రో సిస్టమ్ అంటారు. ఈ పద్ధతిని నీటి వసతి ఉన్న ప్రాంతంలో పాటిస్తారు.
అన్నా, ఈ బోదెల పద్ధతిలో మొక్కల మధ్య మరియు సాళ్ల మధ్య ఎంత దూరం ఉండాలి?
ఈ బోదెల పద్ధతిలో సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య ఎడం ఉండేటట్లు మొక్కను బోదెపై 1/3 వంతు లో నాటుకోవాలి.
అన్నా, మరి ఈ మల్బరీ సాగులో ఏమేం రకాలున్నాయన్నా?
ఈ మల్బరీ సాగుకు V1, S36, S30, RFS 175 రకాలను నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో నాటుకోవచ్చు. అట్లే MGS2, అనంత, S13 రకాలను నీటి వసతి లేని ప్రాంతంలో నాటుకోవచ్చు.
అన్నా, ఈ మల్బరీ సాగుకు నీరు ఏ విధంగా పెట్టుకోవాలి?
మల్బరీ సాగుకు నీటిని 2 పద్ధతుల ద్వారా పారించవచ్చు. 1 కాలువల పద్ధతి, 2 బిందు సేద్యం. కాలువల పద్ధతి, దీన్నే బర్రో మెథడ్ అంటారు. బిందు సేద్యం, దీన్నే ఆంగ్లంలో డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఈ పద్ధతిలో ఒక్కొక్క మొక్క దగ్గర చిన్న చిన్నగా నీరు పడుతుంది.
అన్నా, మరి ఈ మల్బరీ సాగుకు ఎలాంటి ఎరువులు వాడాలన్నా?
ఈ మల్బరీ సాగుకు పశువుల ఎరువు 1 ఎకరానికి 8 టన్నులు సరిపోతుంది.
అలాగే రసాయనిక ఎరువులు ఏం వాడాలన్నా?
రసాయన ఎరువులు నీటి వసతి ఉన్నచోట 120 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ అందించే ఎరువులను వేయాలి. ఈ ఎరువులను 5 విడతలుగా వేసుకోవాలి. అనగా ప్రతి విడత ఆకు కోసిన తర్వాత వేసుకోవాలి. అట్లాగే నీటి వసతి లేని చోట 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అందించే ఎరువులు వేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రసాయన ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. నత్రజని కొరకు యూరియాను వేయడం మంచిది కాదు. దీనివల్ల క్షారగుణమున్న నేలల్లో ఎక్కువ నత్రజని నష్టం జరుగుతుంది. అందుచేత అమ్మోనియం సల్ఫేట్ రూపంలో ఇచ్చిన ఎడల దీనిలో ఆమ్లగుణం వల్ల భూమి యొక్క ఉదజన సూచిక తగ్గుతుంది.
అన్నా, మల్బరీ ఆకుల కొమ్మలను ఎలా, ఎప్పుడు కత్తిరించుకోవాలి?
కొమ్మలను కత్తిరించడాన్నే ప్రూనింగ్ అంటారు. కొమ్మలు కత్తిరించేటప్పుడు ప్రతి మొక్కకు బలమైన కాండం, దానిపైన 3 బలమైన కొమ్మలను ఉంచి భూమిపై నుండి 20 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరిస్తే తోటలో గాలి, వెలుతురు అధికంగా లభించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. నాణ్యమైన ఆకు కూడా ఇవ్వగలుగుతుంది.
అన్నా, మరి ఈ మల్బరీని ఆశించే పురుగులేమైనా ఉన్నాయా?
ఉన్నాయి. మల్బరీని ఆశించే బీహారీ గొంగలి పురుగు, పిండి నల్లి, తామర పురుగు, నల్లి ఆశిస్తాయి.
అన్నా, బీహారీ గొంగలి పురుగు ఎలా నష్టం కలిగిస్తుంది?
ఈ బీహారీ గొంగలి పురుగులు ఆకుల పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి.
మరి బీహారీ గొంగలి పురుగు నివారణకు ఏం చేయాలన్నా?
ఈ బీహారీ గొంగలి పురుగు గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. అలాగే వేసవిలో లోతుదుక్కులు చేయడం వల్ల ఈ బీహారీ గొంగలి పురుగుల యొక్క కోశస్థ దశలు సూర్యరశ్మి తగిలి గాని పక్షుల వల్ల గాని నశింపచేయబడతాయి.
అన్నా, పిండినల్లి మరి మల్బరీ పంటకు ఎలాంటి నష్టాన్ని కలుగజేస్తుంది?
పిండినల్లి మొక్క మొదళ్ల వద్ద రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుని గిడసబారిపోతాయి. పిండినల్లి పిల్లలు మొదలుపై తిరుగుతూ కనిపిస్తాయి.
మరి పిండినల్లి నివారణకు ఏం చేయాలన్నా?
ఈ పిండినల్లి నివారణకు క్రిప్టోలీమస్ మాంట్రోజెరీ బదనికలను ఎకరాకి 250 వదిలిపెట్టాలి, లేదా డైక్లోరోవాస్ 2 మిల్లీలీటర్లు, లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు సబ్బు ద్రావణంలో కలిపి 10 నుండి 12 రోజుల్లో 2 సార్లు పిచికారీ చేయాలి.
అన్నా, ఈ సబ్బు నీళ్ళు ఎందుకు కలపాలన్నా?
సరైన ప్రశ్నే అడిగావు. అయితే ఈ పిండినల్లి పురుగుల చర్మంపై నూగు వలె ఉంటుంది. మనం పురుగుమందు పిచికారీ చేసినప్పుడు అది పురుగు లోపలోకి వెళ్ళదు. అందువల్ల సర్వునీళ్లతో కలిపినప్పుడు పురుగు ఆ మందు గ్రహిస్తుంది, చనిపోతుంది. అలాగే
అన్నా, మరి తామర పురుగులు ఎలాంటి నష్టాన్ని కలుగజేస్తాయన్నా?
తామర పురుగులు ఆశించడం వల్ల, అంటే రసం పీల్చడం వల్ల లేత ఆకులు వడలిపోతాయి. అంతేకాదు, ఆకులపై చారలు కూడా కనపడతాయి.
మరి ఈ తామర పురుగు నివారణకు ఏం చేయాలన్నా?
ఈ తామర పురుగుల నివారణకు డైక్లోరోవాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి నల్లి ఈ మల్బరీ పంటకు ఎలా నష్టం కలగజేస్తుందన్నా?
నల్లి మల్బరీ ఆకులపై ఆశించినప్పుడు ఆకులు ఎండి వడలిపోతాయి. ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి.
ఈ నల్లి నివారణకు ఏం చేయాలన్నా?
ఈ మల్బరీ పైన నల్లి నివారణకు ఫాజలోన్ 5 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అన్నా, మరి మల్బరీ పంటకొచ్చే తెగుళ్ళేమైనా ఉన్నాయా?
ఉన్నాయి. ఆకుముడత, ఆకు చుట్టు రోగము, వేరుకుళ్ళు రోగము మరియు వేరుకంతి రోగము వస్తాయి.
అన్నా, ఆకుముడతలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
ఆకుముడతలో ఆకులు ముడతలు పడి ఆకుపచ్చ రంగు మారి పెరుగుదల తగ్గుతుంది.
మరి ఆకుముడత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా?
ఈ ఆకుముడత నివారణకు 0.5% సబ్బునీటిలో 2 మిల్లీలీటర్ల DDVP ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి.
మరి ఇందాక ఆకు చుట్టు రోగం అని కూడా చెప్పావు కదా అన్నా, మరి అదేం రోగం? దానిలో ఎలాంటి లక్షణాలుంటాయి?
ఈ ఆకు చుట్టు రోగంలో ఆకులు చుట్టుకొని అతుక్కుపోతాయి. దీనివల్ల మొక్కలు పెరగవు.
మరి ఆకు చుట్టు రోగం నివారణకు ఏం చేయాలన్నా?
ఈ ఆకు చుట్టు పురుగు నివారణకు 0.5% సబ్బునీటిలో 0.7 మిల్లీలీటరు DDVP ద్రావణాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అలాగే మరి వేరుకుళ్ళు రోగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నా?
మల్బరీపై వేరుకుళ్ళు ఆశించినప్పుడు ఆకులు వడలి రాలిపోతాయి.
మరి వేరుకుళ్ళు రోగం నివారణ చర్యలు ఏమిటన్నా?
వేరుకుళ్ళు రోగం వచ్చినట్టయితే రోగలక్షణాలు కనిపించిన వెంటనే ప్రతి మొక్కకు 5 నుండి 10 గ్రాములు మ్యాంకోజెబ్ మొక్క మొదల్లో వేయాలి. అంతేకాదు, ట్రైకోడర్మా విరిడీని 1 కేజీ 50 కిలోల పశువుల ఎరువులో కలిపి 30% తేమ ఉండేలా చూసుకొని నీరు చల్లాలి. అట్లే 7 రోజులు నీడలో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని 1/2 కిలో చొప్పున వ్యాధి సోకిన మొక్కల వేర్ల దగ్గర 6 అంగుళాల గుంట తీసి ఆ మిశ్రమాన్ని వేసి కప్పిపెట్టాలి.
వేరుకంతి రోగం లక్షణాలు ఎలా ఉంటాయన్నా?
మొక్క వేర్లపై కంతులు ఏర్పడి మొక్క పెరుగుదల ఆలస్యమవుతుంది.
మరి వేరుకంతి రోగం యొక్క నివారణ చర్యలేంటన్నా?
ఈ వేరుకంతి నివారణకు ఎకరాకు 400 కిలోల వేపపిండిని సంవత్సరమునకు 4 దఫాలుగా వేయాలి.
పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి చాలా అర్థమయ్యేలా చెప్పావన్నా. మరి ఈ మల్బరీ ఆకులతోనే కదా పట్టి పురుగులను పెంచుతాం. ఇన్ని రసాయనాలు వేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా?
ఆ ఇబ్బందులు ఉన్నాయి. అయితే మనం పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత 15 నుండి 20 రోజుల తర్వాత మాత్రమే ఈ మల్బరీ ఆకును పట్టుపురుగులకు వినియోగించాలి.
అలాగే అన్నా, ఇప్పుడు నాకు పట్టుపురుగుల పెంపకం గురించి కూడా వివరించన్నా.
చెప్తానమ్మా. గుడ్ల సంఖ్య 150 నుండి 200 ఉన్నట్లయితే మల్బరీ తోట విస్తీర్ణం 1 నుండి 2 ఎకరాలు ఉండాలి. అలాగే రేరింగ్ గది వైశాల్యం 750 నుండి 800 చదరపు అడుగులు ఉండాలి.
ఆ తర్వాత ఇంకా ఏం చేయాలన్నా?
ఆ తర్వాత రోగనిరోధక చర్యలు చేయాలి.
అసలు రోగనిరోధక చర్యలు అంటే ఏంటన్నా?
రోగనిరోధక చర్యలనే ఆంగ్లంలో డిసిన్ఫెక్షన్ అంటారు. ప్రతి పంట తీసిన తర్వాత మరియు పంట పెట్టే ముందు విధిగా రోగనిరోధక చర్యలను చేపట్టాలి. రోగనిరోధక చర్యకు 0.2% సెరిఫిట్ ద్రావణం లేదా 2 నుండి 4% బ్లీచింగ్ పౌడర్ గల 0.3% సున్నపొడి లేదా 2 నుండి 4% శానిటిక్ ద్రావణం గల 0.5% సున్నపొడిని ద్రావణం వినియోగించాలి. 2 నుండి 5% శక్తి ద్రావణం వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందించబడుతుంది.
ఈ రోగనిరోధక చర్యలన్నీ గది బయట కూడా చేయాలా అన్నా?
చెయ్యాలి రాజమ్మ. రేరింగ్ చేయినప్పుడు గది వెలుపల చుట్టూ 3 అడుగులు దూరంలో 2% బ్లీచింగ్ పౌడర్ను 0.3% పొడిలో కలిపి ప్రతి 3 లేదా 4 రోజులకొకసారి చల్లుకోవాలి.
మరి ఈ పట్టుగుడ్లను ఎలా పొదిగించాలన్నా?
ఈ పట్టుగుడ్లను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 85 నుండి 90% తేమ కలిగిన వాతావరణం కల్పించాలి.
అన్నా, నేను బ్లాక్ బాక్సింగ్ అని విన్నాను. అసలు ఈ బ్లాక్ బాక్సింగ్ అంటే ఏంటన్నా?
బ్లాక్ బాక్సింగ్ అంటే గుడ్లపై చుక్కలు వచ్చిన తర్వాత నల్ల బట్టను కప్పి ఉంచాలి. అలాగే 36 నుంచి 48 గంటల పాటు ఉంచి 9 నుండి 10వ రోజు సూర్యోదయాన్ని వెలుతురును చూపించిన తర్వాత 90 నుండి 95% గుడ్ల నుండి పురుగులు ఒకేసారి బయటకు వస్తాయి.
అసలు చాకీ పురుగుల పెంపకం అంటే ఏంటన్నా?
చాకీ పురుగుల పెంపకం అనగా 1, 2 దశల పట్టు పురుగుల పెంపకంను చాకీ రేరింగ్ అంటారు. ఈ దశలో పురుగులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
ఈ దశలో పట్టు పురుగులకు ఉష్ణోగ్రత మరియు తేమ శాతం ఎంత ఉండాలన్నా?
1-2 దశ పురుగులకు చిన్న గదుల్లో 28 నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 85 నుండి 90% తేమ కల్పించాలి. మంచి పోషక విలువలు కలిగి నవనవలాడే ఆకులను మాత్రమే చాకీ పురుగులకు వేయాలి. చాకీ పురుగులకు వేసే ఆకులకు 80% పైబడి తేమ ఉండేలా చూసుకోవాలి.
మరి పట్టు పురుగులు జ్వరానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలన్నా?
పురుగులు జ్వరానికి వెళ్లేటప్పుడు ఆఖరి మీద తర్వాత సున్నంను బెడ్పై చల్లినట్లయితే బెడ్ పొడిగా ఉంచుతుంది. ఆకులోని తేమను పీల్చి ఆరిపోయేలా చేస్తుంది.
అన్నా, అట్లే పెద్ద పురుగుల పెంపకం గురించి కూడా చెప్పన్నా.
3వ దశ నుండి 5వ దశ వరకు పురుగులను ఈ పెద్ద పురుగుల పెంపకం అంటారు. ఈ దశలో పురుగులను చేతితో తాకకుండా కొమ్మమేత పద్ధతిని అనుసరించి పురుగులను పడకలపై చేర్చుతారు.
ఈ కొమ్మమేత పద్ధతి ద్వారా లాభాలేంటన్నా?
50% కూలీలను 20% ఆకును తగ్గించుకోవచ్చు. తక్కువసార్లు పురుగును తాకడం వల్ల వ్యాధులను అరికట్టవచ్చు. ఆకు కొమ్మ మీద ఉన్నంతసేపు వాడిపోకుండా ఉంటుంది.
అన్నా, ఈ పద్ధతిలో సున్నపు పొడిని వాడొచ్చా అన్నా?
పురుగుల పడకలను కేవలం ఒకసారి మాత్రమే లేచిన తర్వాత శుభ్రపరిస్తే చాలు. పురుగులు జ్వరానికి పోయేప్పుడు ప్రతిరోజు సున్నపొడిని బెడ్పై పలుచని బట్టతో చల్లాలి. దీనివల్ల పడకలు ఎల్లప్పుడూ పొడిగా ఉంటాయి.
అసలు ఈ పడకలు ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నా?
పడకల వెడల్పు 5 నుండి 5.5 అడుగులు మించకుండా పైకి 5 వరుసలు మాత్రమే గదిలో ఏర్పాటు చేసుకుంటే అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. పడకల మధ్య కనీసం 1.5 అడుగు దూరం ఉండేటట్లు చూసుకోవాలి.
మరి పట్టుగుళ్ళు ఎప్పుడు కడతాయి, ఎలా విడిపించుకోవాలన్నా?
పట్టు పురుగులు 4వ జ్వరం నుండి లేచిన తర్వాత 6 నుండి 8 రోజులకు పరిపక్వతకు వస్తాయి. ఇలా పరిపక్వతకు వచ్చిన తర్వాత ప్లాస్టిక్ నేత్రికలపైన వేసుకోవాలి. ప్లాస్టిక్ నేత్రికల్లో గూళ్ళు అల్లటకు బాగుంటాయి. అలాగే గూళ్ళు అల్లడం మొదలుపెట్టిన తర్వాత 6వ రోజు విడిపించడం మంచిది.
ఇలా విడిపించిన గూళ్లను ఎక్కడ అమ్మడం మంచిదన్నా?
పట్టుగూళ్లను ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రాల యందు అమ్మడం మంచిది. ఇలా అమ్మినట్టయితేనే రైతుకు రావాల్సిన ప్రోత్సాహకం అందుతుంది. మన దగ్గర తిరుమలగిరి జనగాం ప్రాంతంలో ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
గృహ విజ్ఞాన తరంగిణి
ఇవే చేలుక బుర్లు.
ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప. మనం చిన్నప్పుడు తెలుసుకున్న ఎవరు గొప్ప కథ కాదండోయ్, మరేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? విందామా మరి.
ఏముండోయ్ వింటున్నారా, మన ఆహారంలో ఉండే పోషకాల మధ్య ఏవో ఎన్నికలు జరుగుతున్నాయంట. మరి తెలుసుకోవాలంటే మనం క్యారెట్ పాలు మధ్య జరుగుతున్న వాదనలు విందామా మరి.
ఓయ్ పాలు, విన్నావా? ఇది ఏవో ఎన్నికలు జరుగుతున్నాయంట కదా.
ఆ విన్నాను క్యారెట్. ఈ ఎన్నికలు విటమిన్ ఏ విటమిన్ డిలలో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి జరుగుతున్నవి.
అసలు ఎవరు గొప్ప అని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు?
నిన్న విటమిన్ ఏ విటమిన్ డి మధ్య ఇలా వాదనలు జరిగాయి.
నిన్న
ఓయ్ విటమిన్ డి, నీకు తెలుసా నేనెంత గొప్పదాన్నో? నా అంత గొప్పది ఎవ్వరూ లేరు.
అలా అంటావేంటి విటమిన్ ఏ? నేను కూడా చాలా గొప్పదాన్ని. నేను మనిషి ఎముకలకు చాలా అవసరం.
ఆహా, నేనేమైనా తక్కువనా? మనిషి కంటి చూపుకి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. అంతేకాకుండా మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుతాను, అంటే రోగాలు రాకుండా కాపాడుతాను.
నన్ను తక్కువ అంచనా వేయకు విటమిన్ ఏ. మనిషి ఎముకల బలాన్ని పెంచి వాటిని విరగకుండా కాపాడుతాను. అంతేకాకుండా మనిషి కండరాల పనితీరును పెంపొందిస్తాను.
నేను అన్ని వయసుల వారికి చాలా అవసరం, ముఖ్యంగా చంటి పిల్లలకు.
వయసు పైబడిన ఆడవాళ్ళకి విటమిన్ డి అనేది చాలా అవసరం.
అలా అయితే విటమిన్ ఏ అనే నేను ఆహారంలో లేకపోవడం వల్ల మనిషికి చూపు దెబ్బతింటుంది, కొన్నిసార్లు గుడ్డితనానికి దారితీస్తుంది.
నేను లేకపోవడం వల్ల 2 నుండి 5 సంవత్సరాల పిల్లల్లో ఎముకల మెత్తదనం వల్ల ఎముకలు వంకరగా తిరిగిపోతాయి. అంతేకాకుండా మనిషికి మధుమేహం, రక్తపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
నేను ఆహారంలో లేకపోవడం వల్ల వచ్చే మొదటి లక్షణం రేచీకటి, అంటే తక్కువ వెలుతురులో చూడలేకపోవడం. అంతేకాకుండా కొన్నిసార్లు కంటి తెల్లగుడ్డు మీద త్రిభుజాకారంలో మచ్చలు వస్తాయి.
నేను విటమిన్ డి తెలుసా ఎక్కువగా పాలు, నెయ్యి, వెన్న, చేప నూనెలో మరియు ధాన్యాలలో, సోయాబీన్లో ఎక్కువగా ఉంటాను. సూర్యకాంతి మనిషి శరీరం మీద పడినప్పుడు నేను వారికి అధికంగా లభిస్తాను. మరి నువ్వు ఎందులో ఎక్కువగా ఉంటావు?
నా గురించి మనుషులకి కూడా తెలుసు. నేను తాజా ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో మరియు నారింజ లేక పసుపు పచ్చ రంగు పళ్ళల్లో, కూరగాయల్లో ఎక్కువగా ఉంటాను. వీటిలోనే కాకుండా గుడ్డు, కోడి మాంసం, వెన్న, చేపల్లో ఎక్కువగా ఉంటాను. చూసావా, అందుకే నేనే గొప్పదాన్ని.
అదేం కాదు, నీకన్నా నేనే గొప్ప.
నిన్న జరిగిన వాదనల వలన ఈ ఎన్నికలు జరపాలని మనం మిగిలిన స్నేహితులు నిర్ణయించారు.
సరే కాని ఇంతకు నువ్వెవరికి ఓటు వేస్తావు?
నేను అది చెప్పలేను. మరి నువ్వెవరికి ఓటు వేస్తావు? ఓయ్ క్యారెట్, నీకు తెలుసా నాలో విటమిన్ డి ఎక్కువగా ఉంటది, అందుకే నాకు విటమిన్ డి గొప్ప.
మరి నాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అందుకే నాకు విటమిన్ ఏ గొప్ప.
సరే చూద్దాం ఎన్నికల ఫలితాలు వచ్చాక.
అనౌన్స్మెంట్.
జరిగిన ఎన్నికల్లో విటమిన్ ఏ విటమిన్ డికి సమానమైన ఓట్లు వచ్చాయి. శ్రోతలారా విన్నారు కదా, దీనివల్ల మనకు తెలిసిందేంటంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు చాలా ముఖ్యం. అందుకోసం మనం రోజు విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆకుకూరలు, పండ్లు, గుడ్డు, కోడి మాంసం, కాలేయం ఎక్కువ తీసుకోవాలి. లేదంటే వాటి లోపం వల్ల మనకు రేచీకటి, కళ్ళల్లో తెల్లగుడ్డు మీద త్రిభుజాకారంలో మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా నల్లగుడ్డు కరిగిపోయి పూర్తిగా గుడ్డివాళ్ళయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది విన్నాక విటమిన్ ఏనే గొప్పది అనుకోకండి, విటమిన్ డి కూడా మనకి చాలా అవసరం. అది మన శరీరంలో ఎముకలను బలపరుస్తుంది, మేధస్సును పెంచుతుంది, సరిగ్గా పనితీరుని పెంపొందిస్తుంది. అందుకని విటమిన్ డి ఎక్కువ ఉన్న పాలు, గుడ్డు, వెన్న, చేప, నూనె ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం మా అభిలాష. ఇక సెలవు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సోయా పిండి దోశ తయారీ విధానం గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సోయా పిండి దోశ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సోయా గింజల పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కారం 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, ఉప్పు తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరొకసారి. శ్రోతలు సరిచూసుకోండి: సోయా గింజల పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కారం 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, ఉప్పు తగినంత.
అందరూ రాసుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా చేసుకుని 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని ముందుగా కలుపుకున్న పిండిని దోశలా వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా అలాగే దోశలా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సోయాపిండి దోశ రెడీ. విన్నారు కదా సోయాపిండి దోశ తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా చేసుకుని 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని ముందుగా కలుపుకున్న పిండిని దోశలా వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా అలాగే దోశలా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సోయాపిండి దోశ రెడీ. విన్నారు కదా సోయాపిండి దోశ తయారీ విధానం? సోయాపిండి దోశలోని పోషక విలువలు. ఇందులో కేలరీలు 446 కిలోకేలరీలు, కొవ్వు పదార్థాలు 20 గ్రాములు, సోడియం 2 మిల్లీగ్రాములు, పొటాషియం 1797 మిల్లీగ్రాములు, పిండి పదార్థాలు 30 గ్రాములు, పీచు 9 గ్రాములు, చక్కెర 7 గ్రాములు. ఆరోగ్య లాభాలు: మేలు చేసే కొవ్వు, మాంసకృతులు అందుతాయి. అజీర్ణం వంటి సమస్యలున్న వారు మాత్రం సోయా గింజల్ని నానబెట్టి ఉడికించి అప్పుడు రుబ్బుకోవాలి. సోయా క్యాన్సర్ బారి నుంచి కాపాడుతుంది, గుండెకు చాలా మంచిది. విన్నారు కదా సోయాపిండి దోశలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: జొన్నలు ఆలస్యంగా విత్తినప్పుడు ఆశించే పురుగు ఏది? ఏ కాండం ఈగ, బి మొవ్వు తొలచి ఈగ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి మొవ్వు తొలచి ఈగ. గత వారం రెండవ ప్రశ్న: పల్లాకు తెగులును తట్టుకునే పెసర రకం ఏది? ఏ WGG 42, బి MGG 295. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ WGG 42. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెల్లం వెంకటరాజన్ బద్దెనపల్లి. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కంటికి వెలుగు అని ఏ పండును పిలుస్తారు? ఏ సీతాఫలం, బి కివి. ప్రశ్న మరోసారి: కంటికి వెలుగు అని ఏ పండును పిలుస్తారు? ఏ సీతాఫలం, బి కివి. ఈ వారం రెండవ ప్రశ్న: 100 గ్రాముల ద్రాక్ష పళ్ళలో ఎన్ని కిలోకేలరీల కార్బోహైడ్రేట్లు ఉంటాయి? ఏ 60, బి 40. ప్రశ్న మరోసారి: 100 గ్రాముల ద్రాక్ష పళ్ళలో ఎన్ని కిలోకేలరీల కార్బోహైడ్రేట్లు ఉంటాయి? ఏ 60, బి 40. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.